अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिहिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुगाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरुहो रसिकाः भुवि भावुकाः श्रीकैवल्यपदम्बुचेरुटकुनैचिन्तिञ्चदं लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाड्यम्भकु श्रीकैवल्यपदम्बुचेरुटकुनैचिन्तिञ्चदन्
समस्त सन्मङ्गलानि सन्ति श्रीमद्भागवतं सप्ताहदीक्षतो श्रवणं चेसि తద్వారా జీవితం చరితార్థం చేసుకోవడం కోసం మనందరం సమావేశమయ్యాం. భాగవతం వినడానికి నిజానికి మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం శ్రీమద్ భాగవతం నరైహి అన్నారు వేదవ్యాసుల వారు. ఈ నెలలోనే వినాలి అనే నియమం లేదు, ఈ రోజే వినాలి అనే నియమం లేదు. సదాసేవ్యం ఎల్లప్పుడూ సేవింపదగినది, ఎప్పుడూ వినొచ్చట. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వింటే మహాఫలితం వస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఏమేమిటా మహా సందర్భాలు, గొప్ప సందర్భాలు అంటే, ఏ వ్యక్తికైనా మోక్షం కావాలి అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్న కాలంలో చేస్తే అతనికి నిత్యానందం, శ్రీకైవల్య పదం వస్తాయి. తెలుసో తెలియకో ఏ వ్యక్తి అయినా పొరపాటున దీనిని చెవిలో కొంచెం వేసుకుంటే అటువంటి వాడు గొప్ప వైష్ణవుడై శ్రీమంతుడై పుడతాడు. ఎవరైనా కాలం చేస్తే అటువంటి వాళ్ళ కోసం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఏడాదిలోపు చేస్తే వారు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్ళి తీరుతారు, మోక్షానికి వెడతారని పద్మపురాణాంతర్గతమైన భాగవత మహిమ చెబుతున్నది. 100 గయాశ్రాద్ధములు చేసినా రాని మోక్షం కేవలం భాగవత సప్తాహం వల్ల వచ్చింది అని భాగవత మహిమలో గోకర్ణోపాఖ్యానంలో చెప్పారు. అటువంటి భాగవతం అసలు ఎందువల్ల రాయవలసి వచ్చింది వేదవ్యాసుల వారు. ప్రత్యేకంగా అసలు కలియుగ మానవుల కోసమే భాగవతం రాశాడు ఆయన. దానికి గల కారణం మనం చెప్పుకుందాం. ఒకప్పుడు నైమిషే అనిమిషక్షేత్రే మునయ సౌనకాదయ సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాసత. దేవతాక్షేత్రమని పేరు పొందిన అనిమిషక్షేత్రమని పేరు పొందిన నైమిషారణ్యంలో ఒకప్పుడు వేలాది మంది మహర్షులు శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కోసం, ఏ రకంగా అయినా పోని కనీసం స్వర్గానికి వెళ్ళడం కోసం 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. దాన్ని సత్రయాగం అంటారు. దీర్ఘకాలం చేస్తారు ఆ యాగం. నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళేలా చేసే దివ్య యాగం అది. ఒకళ్ళ ఇద్దర మొత్తం 88,000 మంది ఋషులు ఉన్నారు అని చెప్పారు దాదాపు పురాణాలన్నిటిలో కూడా. ఈ 88,000 మంది ఋషులు కలిసి ఒకప్పుడు ఇంకా కలియుగం రాకుండానే, కలియుగం వస్తుంది, వస్తే ప్రమాదము అని గ్రహించారు. అందుకని కంగారు పడి అంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడికి భక్తితో నమస్కారం చేశారు. బ్రహ్మదేవా, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, మాకు కలియుగం అంటే భయం. ఈ కలియుగంలో ఉండే మానవులు తాము సుఖంగా బతకరు, ఇతరుల్ని బతకనివ్వరు, సత్కార్యాలు చెయ్యరు, నిరంతరం రోగాలతో పీడింపబడుతుంటారు. వీళ్లతో కాకుండా మేము ప్రశాంతంగా సుఖంగా జీవించడానికి మాకంటూ ఒక స్థలం ఇయ్యి, మాకు ప్రత్యేకమైన అరణ్యం ఇమ్మన్నారు. ప్రత్యేక రాష్ట్ర వాదన అప్పటిదనమాట. కాకపోతే పాపాత్ములకి దూరంగా ఉండాలి మేము, అంతే తేడా. ఓ మంచి ప్రదేశం చూపించమంటే అప్పుడు బ్రహ్మ తన మనస్సంకల్పంతో చక్రం సృష్టించాడు. తెలియక కొంతమంది సుదర్శన చక్రం అంటున్నారు, కానీ విష్ణు చక్రం కాదు అది. బ్రహ్మ మనస్సంకల్పంతో తయారు చేసిన చక్రం, మనోమయ చక్రం. ఈ చక్రం ఆయన నేల మీదకి దొల్లిస్తూ, ఈ చక్రం ఎక్కడ శిథిలమై పడిపోతుందో ఆ ప్రదేశంలో మీరు తపస్సు చేసుకోండి, అక్కడ యజ్ఞాలు చెయ్యండి, శుభకార్యాలు చెయ్యండి, అక్కడ కలిదోషం ఉండదు అని చెప్పాడు. ఆ చక్రం మహావేగంగా దొల్లుకుంటూ వచ్చి భూలోకంలో, ఇదిగో ఇవాళ మనం నైమిషారణ్యం ఉంటున్నామే, ఆ ప్రదేశంలో గోమతి నదీ తీరంలో శిథిలమై పడిపోయింది. బండి చక్రం చుట్టూతో ఇనుముతో తయారు చేసిన ఒక కమ్మి ఉంటుంది, దానిని సంస్కృతంలో నేమి అంటారు. ఇప్పుడు కూడా ఎడ్లబళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బండి చక్రం చుట్టూ ఏముంటుంది, ఇనప కమ్మి బద్దీ ఉంటుంది. ఆ బద్దీ విరిగి అక్కడ పడిందట. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవనైమిషం, ఎక్కడ నేమి శిథిలమై పడిందో, నేమి అంటే చక్రం చుట్టూతో ఉండే ఆ ఇరుసు అన్నమాట, అది శిథిలమైంది పడిన ప్రదేశం కనుక నైమిషము అన్నారు. అదే నైమిషారణ్యం. అది చాలా విశాలమైనది, అద్భుతమైనటువంటి ప్రదేశం. అక్కడికి వచ్చారు ఋషులు. ఇప్పటికి కూడా నైమిషారణ్యం మనకి ఉత్తరప్రదేశ్లో లక్నో నుంచి 120 కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ డిస్టిక్లో ఉంది. అక్కడ ఈ బద్దీ విరిగి భూమిని చీల్చుకుని నీరు పైకి తీసుకొచ్చింది, అందుకే దానికి చక్ర తీర్థం అని పేరు. అందులో స్నానం చేస్తే శ్రీకైవల్యం ఖచ్చితంగా వస్తుందన్నారు. తదనంతరం బ్రహ్మగారు గోమతి నదిని కూడా అక్కడ వాళ్ళ కోసం సృష్టించాడు. ఆ గోమతి నది ద్వారక దగ్గర సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. అటువంటి గోమతి నదీ తీరంలోకి ఈ ఋషులంతా వచ్చి దీక్షతో కంకణధారణ చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశారు, యజ్ఞాలు చేశారు. ఈ 1000 ఏళ్ళు సత్రయాగం చేస్తున్నప్పుడు వ్యర్థం చేయకూడదు గనక కాలం, సమయం దొరికినప్పుడల్లా పురాణాలు విన్నారట. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణాస్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతాః. బ్రహ్మపురాణంలో చెప్పారు ఈ మాట. అసలు మొట్టమొదట బ్రహ్మగారు వేదములనే సృష్టించాడు, అవే విన్నాడు ఆయన. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణాస్మృతం, బ్రహ్మచేత మొట్టమొదట పురాణమే తలుచుకోబడింది, అదే విన్నాడు ఆయన. తర్వాత వేదాలు ముఖంలోంచి బయటకు వచ్చాయి. అందుకని వేదాలు ముఖంలోంచి బయటకు వచ్చాయి కాబట్టి అవి ప్రథమం అయ్యాయి. విన్న ఈ గ్రంథస్థం చేయలేదు గనక ఇవి వెనకబడ్డాయి. అందులో మరి ముఖ్యంగా కలియుగంలో ఉండే మానవులు తరించడం కోసమే 18 పురాణాలు బ్రహ్మగారు సంస్మరించి దీనిని వేదవ్యాసుని ద్వారా గ్రంథస్థం చేయించాడు. ఈ పురాణాలు యజ్ఞకాలాలలో వింటే ఎక్కువ ఫలితం వస్తుంది. మామూలుగా వినదానికంటే దీక్షా కంకణ ధారణ చేసి వింటే 1000 రెట్లు ఫలితం ఎక్కువ. అందుకే వాళ్ళంతా కంకణ ధారణ చేశారు. పురాణాలు వినాలి అనుకుంటున్నారు, వినాలనుకుంటే మాత్రం చెప్పేవాడు వద్దు, వినడానికి చాలామంది ఉంటారు, చెప్పడానికి అద్భుతంగా వివరించి చెప్పడానికి అందులో మళ్ళీ సందిగ్ధత లేకుండా తేలికగా చెప్పడానికి ఒక మంచి పౌరాణికుడు అవసరం. అటువంటి పౌరాణికుడు ఎక్కడ దొరుకుతాడా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారట. వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల, ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం వల్ల సూత మహర్షి అక్కడికి వచ్చాడు, వేదవ్యాసుని శిష్యుడు. రోమహర్షణుడు అంటారు ఆయన్ని, ఎందుకంటే ఆయన పురాణం చెబితే వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయట, అంత ఆనందం కలిగిస్తట ఆయన, అందుకని రోమహర్షణుడు అన్నారు. ఆయన రాగానే వాళ్ళంతా బ్రహ్మస్థానం ఇచ్చారు. ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో సూతగద్ది అంటారు ఆ స్థానాన్ని, సూతుడిని అక్కడ కూర్చోబెట్టారు. ఇది బ్రహ్మస్థానం, పౌరాణికుడు మాత్రమే అక్కడ కూర్చోవాలి, ఇంకా తర్వాత ఇంకెవరు వచ్చినా అక్కడ కూర్చోకూడదు. అక్కడ కూర్చుని ఆయన పురాణాలు చెప్పాడు. అప్పుడు ఋషులు 88,000 మంది ఒకేసారి మాట్లాడితే గందరగోళం కదా, అందుకని ఒక్క ఆయన లేచాడు. వాళ్ళందరికీ నాయకుడు, ఋషులందరికీ నాయకుడు, పురాణాలు వినడంలో బాగా ఆరితేరినవాడు, ఆయనని సౌనకుడు అంటారన్నమాట. కథామృత రసాస్వాద కుశల సౌనక అబ్రవీత్. ఇంతమంది ఋషులున్నారా, వీళ్లల్లో కథామృత రసాస్వాద కుశలుడు అని ఆయనకి ప్రత్యేకంగా బిరుదిచ్చారు. కథ అనే అమృత రసాన్ని ఆస్వాదిస్తట, కాఫీ తాగినా మంచినీళ్ళు తాగినా దానికేమన్నా ఆహా ఏం బాగుందంటామే, అటువంటిది అమృతం తాగితే ఆస్వాదన అంతా ఇంత అని చెప్పలేం. అమృతం కంటే గొప్పది కథామృతం. ఇది విని పొంగిపోయి ఆనందించడంలో ఆయన అంత గొప్పవాడు లేడు. ఆనందించాక అనుమానాలు కూడా అడగడంలో కూడా ఆయన అంత గొప్పవాడు లేడు. ప్రశ్నలు బాగా వేసి తద్వారా సమాధానం రాబట్టి లోకానికి ఆనందం కలగజేసేటటువంటి పుణ్యాత్ముడు సౌనకుడు అన్నాడు కదా, ఏమన్నాడు, మహాత్మా సూత మహర్షి నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను, మేమందరం కలియుగం అంటే భయపడి ఉన్నాం, అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ నైమిషారణ్యంలో 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తున్నాం నిష్ఠాగరిష్ఠులమై. పగలంతా యజ్ఞం చేసి మధ్యాహ్నం పూట ఎవరు 2 దుంపలో పళ్ళో తినేవారట, ఇదే వాళ్ళ ఆహారం, చాలా తక్కువ తిని అప్పుడు పురాణం వినడానికి సిద్ధపడేవారట వాళ్ళు. వాళ్ళ కాలంలో నియమం అది. ఎందుకు తక్కువ తినాలి అంటే తింటే నిద్ర రాదు కనుక, లేకపోతే పురాణం చెప్పినంతసేపు శుభ్రంగా ఇడ్లీ నేతిలో ముంచుకొని ఉప్మా తింటే ఆ తర్వాత వాడు అలా కూర్చొని తన్మయత్వంతో కళ్ళు ఊపుతూ ఉంటాడు, తలకే ఊపుతూ ఉంటాడు, చెప్పేవాడు ఓహో ఏం ఆనందంగా వింటున్నారు వీళ్ళు అనుకోవడం. అంచేత లఘ్వాసీ అన్నారు, ఆహారం తక్కువ తీసుకుని వింటే లాభం. అలాగని ఉపవాసం చెయ్యొద్దని చెప్పారు మళ్ళీ పద్మపురాణంలోని. నోపవాసంతు కర్తవ్యం కథాశ్రవణకారకం అని. అసలు ఉపవాసం అనేది వద్దు, ఎందుకనంటే వినలేవు నువ్వు, అందులో కలియుగంలో వాళ్ళు అసలు వినలేరు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. నాయనా నీవు పురాణం వినడానికి ఉపవాసం ఉంటే నీరసం వచ్చి కళ్ళు తిరిగిపడిపోతే కష్టం కనుక, అప్పుడేం వింటావు, ఎప్పుడు వీడు తొందరగా పురాణం ముగిస్తాడో దిక్కుమాలిన వాడిని తిట్టుకుంటావు లోపల లోపల. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే భోజనంతు వరం మంచి, హాయిగా భోజనం చేసుకూర్చోవడం మంచిది, కాకపోతే కొంచెం లఘువుగా తీసుకుంటే ఎక్కువ ఇబ్బంది కలగదు అని చెప్పాడు. అలా మేమందరం కూడా ఏవో దుంపలు పళ్ళు తీసుకుని పురాణం వినడానికి సిద్ధపడ్డాం, నీవు మాకు వివరించి చెప్పు ఈ యుగంలో కలియుగంలో మానవులు ఎలా ఉంటారు. అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. సూత మహర్షి, ఈ కలియుగంలో మానవులు సామరిపోతులై ఉంటారు, పని చేయడానికి ఇష్టపడరు, ఎప్పుడు వీలుంటే అప్పుడు విశ్రాంతే తీసుకుంటారు, నడక ఉండదు, పరిగెత్తడం ఉండదు, హాయిగా వేళకెంత వెళ్ళి సంతకం పెట్టి 2 జీతాలు తీసుకొని ఇంటికి రాగానే భోజనం చేసి పడుకోవడం. అలసటికి శరీరానికి ప్రాముఖ్యం ఇవ్వరు, సామరిపోతులై కాలక్షేపం చేస్తారు. పోనీ సామరిపోతులైతే అయ్యాం, మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళం మేమని చెప్పుకుందామంటే అది కూడా ఉండదని 2వ లక్షణం చెప్పారు. మందబుద్ధి బలులు, జ్ఞాపక శక్తి చాలా తక్కువ, తెలివితేటలు తక్కువగా ఉంటాయి. పూర్వం పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాలు, పుస్తకం అక్కర లేకుండా మస్తకం సమస్తంగా చెప్పేవారు. కలియుగంలో బాగా జ్ఞాపక శక్తి తెలివితేటలు తగ్గిపోయి పుస్తకాల బరువు పెరిగిపోతుంది, మస్తకాల బరువు తగ్గిపోతుంది. బాగా తగ్గిపోతాయట పండితులు. మందబుద్ధి బలులు అంటే తెలివితేటలు తగ్గిన వాళ్ళు అవుతారు. మూడవ లక్షణం చెప్పారు, అల్పతరాయువుల ఆయుర్దాయం కూడా తక్కువగానే ఉంటుంది. పూర్వం కృతయుగంలో కనీసం 100,000 సంవత్సరాలకు తక్కువ కాకుండా బతికేవారు. క్రమక్రమంగా త్రేతాయుగంలోనే తగ్గిపోయింది. దశరథుడు 60,000 సంవత్సరాలు జీవించాట. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ భ్రాతృవిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. సోదరులతో ఐశ్వర్యంతో రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని మనకి యుద్ధకాండలో పట్టాభిషేక ఘట్టంలో చెప్పారు. ఇంకా కలియుగానికి వచ్చేసరికి బాగా తగ్గిపోయింది. ద్వాపరయుగంలోనే చివరి పాదానికి వచ్చేసరికి కృష్ణుడు 128 ఏళ్ళు బతికాడు కేవలం. ఇంకా కలియుగంలో అసలు పరమాయువు లేదు. ఏ వ్యక్తి ఎప్పుడు చచ్చిపోతాడో ఎవడు ఊహించలేడు. అల్పతరాయువులు పోని ఉన్న 4 రోజులు మంచి ఆరోగ్యంగా ఉంటారంటే అబ్బే ఉండరట. ఉగ్ర రోగ సంకల్లితులు భయంకర రోగాలతో పీడింపబడతారు. మనుష్యులకి రోగాలు, జంతువులకి రోగాలు, రాళ్లకి కూడా రోగాలే, పుట్టలకి రోగాలు, గుట్టలకు రోగాలు, మొక్కలకు రోగాలు, దానికి దీనికి అనే తేడా లేకుండా అందరికీ రోగాలే. రోగం లేనివాడు ఉండడు. పుట్టిన పిల్లలకు కూడా కళ్ళతోడేట. చిన్న పిల్లలు ఉంటారు వాడికి కిడ్నీ తగులుట. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీకి పంపించి కిడ్నీ మార్పించాలి విని వెంటనే అంత కర్మ. ఇలాగా ప్రతి జీవి అనుక్షణం ఉన్న 4 రోజులు అనారోగ్యాలతో పీడింపబడుతూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. పోనీ రోగమున్నా ఐశ్వర్యం బాగా ఉంటే అటువంటి వాడు ఎలా అయినా బ్రతకచ్చు. కానీ ఐశ్వర్యం కూడా ఉండదు అని చెప్పారు. మందభాగ్యులు బాగా ఐశ్వర్యం తక్కువగా ఉంటుంది. సుకర్మములివ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు మంచి పని చెయ్యలేరు. ఎవరైనా చేస్తే ఎందుకు వచ్చిందండి మంచి పని చెయ్యొద్దు అని చేసేవాడిని వెనక్కి లాగుతారట. ఎందుకు భాగవతాలు సప్తాహాలు వినడం, హాయిగా ఇంట్లోకి వచ్చిన వేళకింత తింటూ తాగుతూ తిరుగుతూ టీవీ చూసుకుంటూ 20-20 మ్యాచ్ చూసుకోవచ్చుగా అంటారట. ఇది కలియుగం మానవుల లక్షణం. చెయ్యరు చెయ్యనివ్వరు. ఇటువంటి మానవులకు శాంతి ఎలా వస్తుంది, సౌఖ్యం ఎలా వస్తుంది, ఆత్మశాంతి ఎలా కలుగుతుంది? ఏమిటం బొడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే, బ్రహ్మానందం ఎలా కలుగుతుందో చెప్పమని అడిగారట. సర్వసౌఖ్యం ఎలా కలుగుతుంది? అసలు అడగడంలో కూడా వాళ్ళు మన కోసం తేలికగా ఎక్కువ కష్టపడకూడదు అనగానే అదిగో అప్పుడు చెప్పాడు ఆయన, తేలికగా మానవుడికి మోక్షం రావాలంటే, దుఃఖం పోవాలంటే దానికి శ్రీకృష్ణుడి చరిత్ర వినడమే. వాళ్ళు అలాగే అడిగారు. ఏమయ్యా మాకు ఇంకో కథ చెప్పమని అడగలేదట. మాకు వాసుదేవుడి కథలే విని జీవితం చరితార్థం చేసుకోవాలని ఉన్నది. హరినామ కథన దావాన లజ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు. హరినామ కథనం ఒక దావాగ్ని. దావాగ్ని అంటే అడవి తగలబడేటప్పుడు వచ్చే అగ్ని అన్నమాట. ఈ అగ్ని వల్ల ఏమవుతుందట? హరినామకథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననవులు. మనం ఒకట రెండా అనేక పాపాలు చేశాం. ఈ పాపాలన్నీ అడవులట. మనం చేసిన పాపములని అడవులను తగలబెట్టే దావాగ్ని శ్రీ మహావిష్ణువు కథ. ఈ కథ వినగానే పాపములని అడవులన్నీ వాటంతట భస్మం అయిపోతాయట. అంత గొప్పదన్నమాటది. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి మిరతతులు. శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ సూర్యుడి కాంతి. సూర్యుడు రాగానే చీకట్లు పోతాయి. మనం కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే 6 శత్రువుల చీకట్లలో ఉన్నాం. ఈ కామక్రోధాదులే కటిక చీకట్లు మన శరీరంలో. ఈ చీకట్లు శ్రీ మహావిష్ణువు స్మరణము అనే సూర్యకాంతితో తొలగిపోతాయి అన్నమాట. ఇక ఆ మహాత్ముడి యొక్క నామం ఉన్నదే అది సింహం అట. సింహం రాగానే ఏనుగులు పారిపోతాయి. అలాగే మనకి చేసిన పాపాల వల్ల దుర్మృత్యువులు వస్తున్నావట. ఆ దుర్మృత్యువులు అనేటటువంటి ఏనుగులు కోలవే దుర్మృత్యు కుంజరములు. అపమృత్యువు అనేటటువంటి ఏనుగులు శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణమని సింహం రావడంతో తొలగి దూరంగా పారిపోతూ ఉంటాయి. ఆ స్వామివాడు ఉన్నాడే శ్రీమన్నారాయణుడు, ఆయన భక్తి అనే ఒక నామం అనేటటువంటి నావ లేకపోతే నళిన నయన నామ నావచే కాక సంసార జలధి దాటి తనగరాదు. ఆయన నామం పెద్ద ఓడ, ఓడ ఉంటేనే సముద్రం దాటగలం. సముద్రం దాటాలి అంటే ఓడ కావాలి. శ్రీ మహావిష్ణువు నామము అనే ఓడ ఉంటే సంసారం అనే సముద్రంలోంచి బయటపడతాం. ఆ సముద్రం కంటే సంసారం అనే సముద్రం భయంకరం అన్నారు. సముద్రంలో వెళ్ళిన వాడు ఎప్పుడొకప్పుడు బయటకు వస్తాడు, కానీ ఈ సంసారం అనే సముద్రంలో కొట్టుమిట్టేవాడు బయటికి రాడు. ఒకటే రావడం, యముడు తీసుకుపోయినప్పుడు మాత్రమే. అంత భయంకరమైనది ఈ సంసార సముద్రం, ఈదడానికి కుదరదు. ఇదేం చిన్న చేతగా స్విమ్మింగ్ పూలా, ఇంట్లో వేసుకున్న బాత్ టబ్బా. కాబట్టి ఈ భయంకరమైన సంసార సముద్రం నుంచి బయటపడాలి అంటే శ్రీమన్నారాయణ నామస్మరణం అనేటటువంటి ఓడ కావాలి. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సోతధీ సమేత. వెయ్యేందుకు మాకు విష్ణు ప్రభావం చెప్పు, విష్ణు లీలలు వర్ణించు, విష్ణువు కథలు చెప్పు, అవి వింటాం, మా జీవితం చరితార్థం చేసుకుంటాం. శ్రీకృష్ణుడు 128 సంవత్సరాలు భూమండలంలో ఉన్నాడు. ఉన్నంతకాలం ధర్మం 4 పాదాల మీద నిలబెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు పరమాత్ముడు కూడా అవతారం చాలించగానే పరమ పాపాత్ముడు కలిపురుషుడు భూమి మీద అడుగుపెట్టాట. గోతుల దగ్గర నక్కలుంటాయి, గోతిగాడి నక్క అంటారే, అప్పటి నుంచి అదే పుట్టింది. నక్కల కాసు కూర్చుని ఎప్పుడు దొరుకుతుందా మాంసం అని తినడానికి సిద్ధపడినట్టుగా, ఎప్పుడు కృష్ణుడు శరీరం విడిచిపెడతాడా అప్పుడొచ్చి నేను లోకాన్ని ఆక్రమిద్దామా అని కలిపురుషుడు ఎదురు చూస్తున్నాడు. అలా కృష్ణుడు అవతారం చాలించాడు, వాడొచ్చి పట్టుకున్నాడు. దాంతో ప్రజల్లో మార్పు వచ్చేసింది. అంత పూర్వం ఎవరివైనా వస్తువులు కనబడితే వస్తువు నీదా నీదా అని అడిగి ఇంటికెళ్ళి అప్పగించేవారట. కలిపురుషుడు రాని క్రితం ఈ చెప్పులు మీవా, లేకపోతే ఈ బూట్లు మీవా, ఈ బంగారం మీదా, ఈ పళ్ళెం మీదా అని. కలిపురుషుడు వచ్చాక రహస్యంగా చెప్పులు ఎత్తుకుపోవడం మొదలెట్టారట, ఇంక్లూడింగ్ గురువుగారు. పళ్ళెలు ఎత్తుకుపోవడం మొదలెట్టారట. ఇలా ఎత్తుకుపోవడాలు మొదలుపెట్టేవాడు దుర్మార్గులు కలిపురుషుడు యొక్క ప్రభావంతో భూమి మీద తయారయ్యారు. ఇప్పుడు ధర్మదేవత ఏమైపోయిందని అనుమానం వచ్చింది ఋషులకి. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మ పదమునకేగల్, భారకుడు లేక ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ. పాపం ధర్మదేవత కృష్ణుడు ఉన్నప్పుడు 4 పాదాల మీద నడిచింది. ఇప్పుడు ఆ కృష్ణుడు వెళ్ళిపోగానే ధర్మాన్ని రక్షించేవాడు లేక బలం తగ్గిపోయి కుంటుకుంటూ ధర్మదేవత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని ఆశ్రయించింది? ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టేవాడు ఎవడు? మేమంతా సముద్రం దాటాలనుకున్నాం. ఏ సముద్రం? దుఃఖ సముద్రం, సంసార సముద్రం. సముద్రం దాటడం కోసం సముద్రం దగ్గరికి చేరిన ప్రజలకి ఓడ తీసుకుని కర్ణధారుడు అంటే కెప్టెన్ అన్నమాట వచ్చి, మీరందరూ సముద్రంలో ఎక్కి ప్రయాణం చేయాలనుకుంటున్నారా, ఓడెక్కి, ఇదిగో నేనే కెప్టెన్ని, రండి ఈ ఓడలో కూర్చోండి, మిమ్మల్ని ద్వీపానికి చేరుస్తాను అని స్వయంగా కర్ణధారుడు ఇస్తే ఎంత ఆనందపడతారు సముద్రం దగ్గర ఉన్నవాళ్ళు. అలాగే సంసారం అనే సముద్రం దాటాలనుకున్న మాకు విష్ణువు కథ అనే నావ తీసుకుని కర్ణధారుడులా నువ్వు వచ్చావు, నీకు నమస్కారం చెప్పమని అడగగానే సోత మహర్షి వెంటనే విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు, తన గురువు వేదవ్యాసుడికి నమస్కరించాడు. ఎందుకంటే గురువు లేనిదే ఈ సృష్టిలో ఏ కార్యక్రమం వెళ్ళదు గనక. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణుడికి నమస్కరించాడు. పోతన గారి అనువాదాలు భలే ఉంటాయి. నారాయణం నమస్కృత్య అంటే తెలుగులో కూడా చక్క, నారాయణునకు నరునకు భారతికిని మృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు. ఇది ఆయన చెప్పింది అనమాట. నారాయణుడికి ముందు నమస్కారం చేశాడు. నరుడికి కూడా దండం పెట్టాలి, ఎందుకంటే ఆయనే అర్జునుడిగా పుట్టాడు. అసలు విష్ణువు ఎక్కడుంటే అక్కడ నరుడు ఉండి తీరాలి. మనందరం నరులమే, మామూలు మానవులు. ఆ నరులంతా నారాయణుడిని చేరి మోక్షం పొందారు, అందుకని ఆయనకి నమస్కారం చేశాడు. భారతికి సరస్వతీదేవికి కూడా మొరుక్కాడు. అమ్మవారి కటాక్షం లేకపోతే ఒక్క అక్షరం నోట్లోంచి రమ్మంటే వస్తుందిట, సరస్వతీ కటాక్షం గింజుకున్నారు అది ఆవిడ అనుగ్రహిస్తే. కానీ అందుకని భారతికి నిమృక్కి తర్వాత ఎవరు, వ్యాసు పదములకు నమస్కారము చేసి వేదవ్యాసుడి పాదాలకి భక్తితో నమస్కారం చేశాట. చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తను గంధంబు. అది భారతం, అది అద్భుతమైన భాగవతం. ఈ రెండూ కూడా ఉదార గ్రంథాలట. చాలా ఉదారమైన గ్రంథాలు. దళిత తను బంధాలట, మన సంసార బంధాలు శరీర బంధాలు తొలగిస్తాయట. ఇది ఎక్స్ట్రా రాశాడు ఆయన తెలుగులో. సంస్కృతంలో తతో జయముదీరియత్ అనేసాడు, కానీ ఈయన ఇది ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబునన్నాడు ఆయన. శరీర బంధాలు తొలగించేటటువంటి ఈ పవిత్ర గ్రంథాన్ని నేను చెబుతాను అన్నాడు ఆయన. నమస్కారం చేసి అప్పుడు చెప్పాడు, మహాత్ములారా మీరంతా చాలా గొప్పవాళ్ళు, అయినా నన్ను ఈ కథ చెప్పమంటున్నారు, ఇది నా భాగ్యం. మీరు చెప్పలేక కాదు, వినలేక కాదు, మీలో గొప్పవాళ్ళు లేక కాదు. ఏదో సుకృతంలో ఒక్కొక్కడికో భాగ్యం వస్తుంది, పురాణాలు చెప్పే యోగం నాకు పట్టింది. ఇది పవిత్రమైన నైమిషారణ్యం, మీరంతా కలిప్రభావానికి అతీతంగా ఉండడం కోసం ఇక్కడికి చేరారు. ఇది ఎటువంటి వనం? పుణ్యం వై మునివల్లభగణ్యం వై కుసుమ ఫల నికాయోత్థిత సద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు నుతింపదగున అరణ్యంబులలోన్. ఇది పుణ్యప్రదమైన అరణ్యం. అసలు అడవిలోకి అడుగు పెడితేనే పుణ్యం వస్తుంది. మహానుభావులైన ఋషులు అది గొప్ప అడవిగా భావించి అక్కడ చేరారు. ఒక పక్కన వృక్షాలు, ఆ వృక్షాల నుంచి వచ్చే ఫలాలు పుష్పాలతో సకల సద్గుణాల రాశిగా ఉంది నైమిషారణ్యం. అరణ్యాలు 12 ఉన్నాయి మనకి భారతదేశంలో. అటువంటి అరణ్యాలలో కల్లా ఉత్తమ అరణ్యం నైమిషారణ్యం అంటే. ఇటువంటి నైమిషారణ్యంలో చేరారు మీరు, మీరు అదృష్టవంతులు. చెబుతున్నాను వినండి, మా గురువుగారు వేదవ్యాసుల వారు ఒకప్పుడు ఈ కలియుగంలో ఉండే మానవులందరూ తరించడం కోసం, చెడిపోయిన ధర్మదేవత మళ్ళీ నాలుగు కాళ్ళ మీద నిలబడ్డం కోసం పురాణాలు రాశాడు ఆయన. జయ అని పేరు కలిగిన ఉదార గ్రంథం భారతం 1,07,281 శ్లోకాల గ్రంథం రాశాడు ఆయన. బ్రహ్మసూత్రాలు రాశాడు ఆయన. మానవులకి రకరకాలైన శాస్త్రాలు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు ఇన్ని ఇచ్చిన ఆయన ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తపస్సుకు వెళ్ళాడు. సరస్వతీ నదీ తీరంలో అంటే బదరీ దగ్గర ఇప్పటికి కూడా వ్యాసుని యొక్క గుహ ఉన్నది, ఆశ్రమం. అక్కడే భారతం కూడా రాశాడు ఆయన. గణపతి గారు దంతంతో చక్కగా భారతం రాసి పెట్టాడు, అంచేత గణేష్ గుహ అనే పేరుతో ఆ గుహ కూడా ఉంది వ్యాసగుహ దగ్గర. అక్కడ ఒకనొక ఉదయం చల్లగా ఉన్న సరస్వతీ నదీ జలాలలో హాయిగా స్నానం చేశాడు ఆయన. స్నానం పూర్తయ్యాక జపమాల చేత్తో పుచ్చుకున్నాడు. ఆ పూట ఆయన మనస్సంతా ఎందుకో తెలియని బాధ పొందుతోంది, గిలగిల్లాడిపోతోంది హృదయం. ఏమిటిది, భారతం రాశాను, అనంతావై వేదాహ, అనంతములు వేదములు, ఇంత అని చెప్పడానికి లేవు. ఎక్కడ మొదలెడితే ఎక్కడికి పెడతాయో తెలిసేది కాదు. అటువంటి వేదాలని మానవులు చదువుకోవడం కష్టమని నాలుగు భాగాలుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేర్లు పెట్టి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని పేరు కలిగిన నలుగురు శిష్యులకి నాలుగు వేదాలు ఇచ్చాను. అఖిల పురాణేతిహాసాలన్నీ రామహర్షణుడనే నా శిష్యుడికి ఇచ్చాను. అందరూ అన్నీ చదువుకుంటున్నారు, నాకు మాత్రం మనశ్శాంతి లేదు. ఏమిటి కారణం? ఇన్ని గ్రంథాలు రాసినా మనశ్శాంతి లేకపోతే ఉపయోగం ఏమున్నది? ఎన్ని ఉన్నా ఒక్క శాంతి ఉంటే మానవుడు సుఖంగా బతుకుతాడు. ఏమి లేకపోయినా శాంతి ఉంటే చాలు, అన్నీ ఉండి శాంతి లేకపోతే లాభం లేదు. మనశ్శాంతి ముఖ్యం అన్నిటికంటే కూడా. ఒక వ్యక్తికి ఇంటి నిండా ఐశ్వర్యం ఉంది, మెత్తని పరుపు మీద పడుకుంటే వెన్నుపూస రెప్పిట, కటిక నేల మీద పడుకోమన్నారు డాక్టర్ గారు. చెక్క బల్ల మీద పడుకో, పొరపాటు కూడా పరుపు మీద పడుకోవద్దన్నారట. ఇప్పుడు వాడికి పరుపు వల్ల ఏమిటి లాభం? ఇంటి నిండా స్వీట్లే, తీపి పదార్థాలు తినచ్చు, తినడానికి కావలసిన ఉన్నాయి, కానీ వాడు షుగర్ పేషెంటు, తీపి పదార్థం తింటే డామ్ అంటాడు, ఇబ్బంది. ఇంకేమిటి తీపి వల్ల లాభం? అద్భుతమైన జంతికలు ఉన్నాయి, చేగోడీలు ఉన్నాయి, పకోడీలు ఉన్నాయి, కానీ ఉప్పు తింటే బీపీ ఐపీ పెట్టేస్తాడు, ఇబ్బంది. ఏమిటి ఇప్పుడు ఉపయోగం? ఈ మిక్చర్ ఏమిటి, ఈ పకోడీలు ఏంటి, ఈ చేగోడీలు ఏమీ చేయలేవు. అనారోగ్యవంతునికి ఎన్ని పదార్థములున్నా ఎలా వ్యర్థమో, ఎన్ని ఐశ్వర్యాలున్నా వాటిని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అవన్నీ ఎలా వ్యర్థమో, మనశ్శాంతి లేనివాడికి ఎన్ని ఉన్నా అన్నీ వ్యర్థము. ఇన్ని గ్రంథాలు రాసిన పండితుణ్ణి నాకే మనస్సు చికాకనిపిస్తూ ఉంటే ఇంక తక్కిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎందువల్ల ఈ లోపం అని ఏడ్చాడు కాసేపు ఆయన కూడా. అంతలో ఆయనకు అనిపించిందట, అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేకపోవడానికి గల కారణం నేను భగవంతుడి లీలలు వర్ణించలేదు, భగవంతుని కథలు రాయలేదు. చాలా పొరపాటు చేశాను, జీవితం అంతా వ్యర్థమైపోయిందేమో, ముసలండి అయిపోతున్నానని బాధపడ్డాడు ఆయన. సరిగ్గా ఆ సమయానికి ఆయన మనస్సులో అశాంతిగా ఉన్న సమయంలో ఆ సరస్వతీ నదీ తీరంలో ఆకాశంలో మెరుపు మెరిసింది. తెల్లని కాంతి ముద్ద కిందకి దిగుతోంది, వెన్నెల ముద్ద దిగుతున్నట్టుగా ఉంది. ఆ ముద్దలోంచి ఒక మహాపురుషుడు దర్శనమిచ్చాట. తన చేతి వల్లకీతల్ త్రీచయంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరి గీత రవసుధారల యోగీంద్ర తతులు చొక్క కపిల జటాభార ఘన జటాభారంపు కపిల పుంజంబు చే దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసిక దామగంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా వచ్చే మింట నుండి వాసవీనందను కడకు మాటలాడ కరుణతోడ భద్ర విమల కీర్తి పారగుడు ఆరుఢ నయ విశారదుండు నారదుండు. వచ్చినవాడు నారదుడు, శుభమైన స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడు. ఎవళ్ళో అయినా లోపం ఉంది కానీ ఆయన కీర్తిలో లోపం లేదు, ఎందుకంటే ఎప్పుడూ ఏ లోపం లేకుండా బతికాడు జీవితం అంతా. వినయం అంటే ఎరిగినవాడు ఆయన. అసలు నారదుడి కంటే గొప్ప పండితుడు ఈ సృష్టి ఎక్కడైనా ఉంటాడండి? అంతటి నారదుడు కూడా తనకంటే పండితుడైన వాడు కనపడితే దండం పెడతాడట. అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం చెప్పంటారా? నారదుడి వయస్సు ఎక్కడ, శుకుడి వయస్సు ఎక్కడ ఒకసారి చెప్పండి. శుకుడు వేదవ్యాసుడి కొడుకు, చాలా చిన్నవాడు తనతో పోలిస్తే. ఎప్పుడు చూసినా 8-12 ఏళ్ల బాలుళ్ళ ఉంటాడు. ఇంత చేసి ద్వాపరయుగంలో పుట్టినవాడు శుకుడు. నారదుడు సృష్టి ఆవిర్భావంలో పుట్టినవాడు. నారదుడంతటి అష్ట భాషా ప్రవీణుడు కానీ, లోకాలు తిరిగినవాడు కానీ, పురాణేతిహాస కోవిదుడు కానీ, నారదుడంతటి వ్యాకరణ పండితుడు కానీ, శాస్త్ర పండితుడు కానీ, కంచు కాగడా పెట్టిన సృష్టిలో మరొకడు లేడు. బ్రహ్మ తర్వాత అంతటి పండితుడు పడి నారదుడు. ఆ నారదుడు శుకుడికి కాళ్ళకి దండం పెట్టేట పురాణం వినే ముందు భాగవతం వినడానికి. మనమేమో ఇంత చేసి ఏదో 4 వ్యాకరణ ముక్కలు నేర్చుకుని ఎవడన్నా పెద్దాడు కనబడితే దండం పెట్టడానికి మళ్ళీ అహంకరిస్తాం, మన రజోగుణం అది. పురాణం చెప్పేటప్పుడు వాడికి ఎంత సాష్టాంగ నమస్కారం చేయాలో నారదుడి దగ్గర నేర్చుకోవాలి. నారదుడు అని అందుకే ఏమన్నారు ఇక్కడ విశేషణం, ఇదేదో సరదాగా చెప్పట్లా దెప్పడానికో. ఆయనకి ఆరుఢ నయ విశారదుడు అని చెప్పారు ప్రత్యేకంగా. నీతిలో వినయంలో ఆరితేరిన వాడట. ఇంక అంతటి వినయవంతుడు, అంతటి నీతివంతుడు మరొకడు లేడు. ఆ నారదుడు అక్కడికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడో చెప్పారు. ఆయన చేతిలో మహతి అనే వీణ ఉన్నదట. ఆ మహతి అనే వీణ మీటుతున్నప్పుడు సరి గమ పద నిస సంజస్వరములకు బదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరీ మంత్రం వాయిస్తాడు ఆయన. సంతతం నారాయణ శబ్దమే వాయిస్తాడు, ఇంకేమీ రాదు అందులోంచి. ఆ స్వామి పాడుతూ ఉంటే ఆ గానమాధుర్యానికి ఎండిపోయిన చెట్లు చిగురిస్తాయి, బండరాళ్ళు కరిగి నీరై ప్రవహిస్తూ ఉంటాయట. నోటిలోంచి హరిపాటలు పాడుతుంటే, హరిగీతాలు పాడుతూ ఉంటే అమృతం వంటి ఆ పాటలు విని యోగులు పొంగిపోతారట. యోగులు, యోగులకి అసలు దాని కోరికలు ఉండవు. వాళ్ళు కూడా ఆయన హరి గీతాలు పాడితే ఆహా ఆహా అని పొంగిపోతారట. ఆయన మెడ నిండా తులసి మాలలు ఉన్నాయి. ఆ మాలల నుంచి వచ్చే సువాసన ఆకాశమంతా వ్యాపించేసిందిట. ఆయన వస్తున్నాడని తెలిసిపోతానమాట. ఆయన వస్తే చాలు ఆ తులసి మాలల నుంచి వచ్చే వాసన వల్ల ఆయన పసిగట్టవచ్చు మనం. ఎర్రగా ఉన్నాయి జడలు తైల సంస్కారం లేక. ఆ జడలు ఆకాశంలో ఆయన దిగుతూ ఉంటే ఎర్రని కిరణాలు వెదజల్లుతూ చుట్టుపక్కల సూర్యుడు ఉదయించాడేమో హఠాత్తుగా, సూర్యకిరణాలు వస్తున్నాయేమో అన్నట్టుగా ఉందట. సూర్యకిరణాలు ఎలా ఉంటే ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాయి. అందుకే దిశలు ప్రభాత దీధితి వహింప, దిక్కులన్నీ ఆయన జుట్టు వల్ల ప్రభాతకాలపు కాంతిని పొందాయట. దీధితి అంటే కాంతి అన్నమాట. ప్రభాత కాంతి అంటే ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కిరణాల్లో ఉన్నాయన్నమాట. ఆ రకంగా స్వామివారి జుట్టు ఎలా ఉందో తెలుస్తుంది మనకి. మోక్షమిచ్చే చెట్టు అన్నారు ఆయన్ని. అందుకే ఇదే పద్యాన్ని ఆదర్శంగా తీసుకుని ముక్కుతిమ్మన గారు పారిజాతాపహరణలో జడలు మోక్షద్రుపల్లవ శంకచేయ అంటాడు. సరిగమ పదని ససంజస్వరంబుల మహతి నభోవాయు నిహతి వరయ అని ఎత్తుకున్నాడు ఆయన. యాజ్ ఇట్ ఈస్గా రాసేసాడు ఇదే పద్య సారాంశం తన భాషలో. సరిగమ పదనిస అని వాయిస్తున్నప్పుడల్లా అందులోంచి ఓం నమో నారాయణ అని అష్టాక్షరీ మంత్రమే వాయించాడన్నారు ఆయన. ఆయన వస్తూ ఉంటే ఆయనేమో మోక్షమిచ్చే చెట్టట చెట్టుకు పుట్టిన చిగుళ్ళల్లో ఉన్నాయి అన్నారు ఆయన. అటువంటి మహానుభావుడు నారదుడు వచ్చాడు. నారదుడిని చూసి చూడడంతో వేదవ్యాసుడు అంతటి పండితుడు మహానుభావుడు వినయంతో లేచి నిలబడ్డాడు. నా ఇంటికి మహాపండితుడు వచ్చాడని సంభ్రమంతో ఎదురేగి తీసుకొచ్చాడు. ఆసనమిచ్చాడు, కూర్చోబెట్టాడు. సరస్వతీ నదీ జలాలతో కాళ్ళు కడిగాడు. ఆ నీళ్లు నెత్తి మీద తల్లుకున్నాడు. భక్తి శ్రద్ధలతో ఆయనకి నమస్కారం చేసి పూజించి ఆయన ఆజ్ఞ తీసుకుని అప్పుడు తాను కూడా కూర్చున్నాడు. కూర్చున్నాక ఇప్పుడు ఆ వీణని చక్కగా శృతి చేస్తూ నారదుడు అడిగాట, ఏం వేదవ్యాస మహర్షి, ఏదో నీ ముఖంలో ఆందోళన కనబడుతోంది. ఎప్పుడూ కూడా ముఖం చూస్తే తెలిసిపోతుంది ఆందోళన ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి ముఖం. నీకేమిటి కష్టం, నువ్వు సామాన్యుడివా? ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపు శక్య విజేతవు. నీవు సామాన్యుడివా, బ్రహ్మస్వరూపుడివి నీవు, భారత శృతి విధాతవు. భారతం అనేటటువంటి అద్భుతమైన వేదం పంచమ వేదం రాసిన వాడివి. బ్రహ్మగారు నాలుగు వేదాలు సృష్టిస్తే అందరికీ ఇస్తే నువ్వు పంచమ వేదం అని పేరు కలిగిన భారతం అనే వేదం రాసిపెట్టిన మరొక బ్రహ్మవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పిలువబడే నాలుగు వేదాలని విభజించి తద్వారా వేదవ్యాసుడని పేరు పొందిన వాడివి. కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలు జయించిన వాడివి. యోగి నేతవు, యోగులకు నాయకుడివి. వేద పదార్థజాల నిర్ణేతవు నీవు, యోగి నేతవు. ఇన్ని ఉన్న వినీతుడవు, వినయవంతుడివి కూడా నీవు. కొంతమంది ఉంటారు చదువుకుంటే అహంకరిస్తారు, కానీ నీవు అహంకారం లేనివాడి, వినయవంతుడివి. ఈవు చలించి చెల్లరే కాతరుకై వడిల్ వగవ కారణమేమి పరాశరాత్మజ. అటువంటి నీవు కూడా ఒక పిరికివాడిలాగా సామాన్యుడిలాగా అయ్యో అంటూ ఏదో రకంగా ఏడుస్తున్నావు. కారణమేమిటి? నీలాంటి పండితుడికి దుఃఖం రాకూడదు, అందరి దుఃఖాలు తొలగించే నీకు దుఃఖమేమిటి అనగానే, అయ్యా సరైన సమయానికి మీరు మంచి ప్రశ్న వేశారండి, మీరు అడిగారు, సమాధానం చెబుతున్నాను. నా అంత గొప్పవాడు లేడనే పేరు తెచ్చుకున్నాను, పాండిత్యం ఉంది, పుస్తకాలు రాశాను, గొప్పవాడే కాదని నేను అన్నాను. కానీ ఏమి లాభం? మనశ్శాంతి లేదు. అనారోగ్యవంతుడికి ఆహార పదార్థాలలాగా ఇంతటి పండితుడికి అశాంతి పెట్టాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు దేవుడు. కారణం తెలియటం లేదు. అదేమిటో మీరు చెబితే నా మనస్సులో ఉండే శోకం తొలగించుకుని ప్రశాంతి పొందుతానడగానే, అసలు నేను అందుకే కదయ్యా వచ్చానన్నాడు ఆయన. నీ అసలు బాధ ఏమిటో నేను చెబుతా విను. నీ అంత గొప్పవాడు లేడు కాదని అన్నాను, నువ్వు మహాపండితుడు అందులో ఏం సందేహం లేదు. కానీ నీలో ఉన్న లోపం చెబుతా. అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుక కాని విష్ణు కథలేర్పడ తెల్పవు. ధర్మముల్ ప్రపంచిల్చిన మెచ్చునే గుణ విశేషములెల్నగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరి కోరిను తింపమి ఆర్యపూజిత. సమస్త ధర్మాలు చెప్పావు నువ్వు, మానవుడు ఎలా పడుకోవాలో, ఎలా అన్నం తినాలో, ఏం చేయాలో చెప్పాడు. పురాణ పారాయణ చేసినప్పుడు గోడగా జారబడి నిద్రపోకూడదు, చక్కగా చదవాలి. అన్నం తినేటప్పుడు జుర్రు జుర్రు శబ్దాలు చేయకూడదు. అలాగే వినేటప్పుడు పక్కవాడి గిల్లి మాట్లాడకూడదు, కబుర్లు చెప్పకూడదు. ఇవన్నీ నియమాలు. సుస్పష్టంగా ప్రతి పురాణంలో మానవ జీవితాలని చెప్పాడనమాట. నరుడుత్తర పశ్చిమముల శరముగా నిద్రించుటెగ్గు చేయు కుమార, ఎప్పుడు కూడా రాత్రిపూట తూర్పుకేసి లేక దక్షిణంకేసి తలపెట్టుకుని మాత్రమే పడుకోవాలట. పడమరకేసి ఉత్తరంకేసి తలపెట్టి నిద్రపోకూడదు. ఇదిగో మార్కండేయ పురాణంలో చెప్పారు. పైన కండువా లేకుండా అన్నం తినకూడదు, భోజనం చేయకూడదు, దాంతోపాటు దేవతల పూజ చేయకూడదు, విను పై చేయరలేక స్వరవిప్రుల అర్చన చేయరాదు. పైన కండువాయో ఏదో ఒకటి వేసుకోకుండా దేవతల పూజ చేయకూడదు, బ్రాహ్మణుల్ని పూజించకూడదు, భోజన మనరింపరాదు, అన్నం తినకూడదు. దివసంబులు రేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖ తంతగుణాచరింప. మలమూత్ర విసర్జన ఎప్పుడూ కూడా ఉత్తరం దక్షిణాలుగా మాత్రమే చేయాలి, తూర్పు పడమరలుగా మలమూత్ర విసర్జన చేయకూడదు. ఇవి నియమాలు. రోగం వచ్చినప్పుడు మాత్రం చేయొచ్చు. మర్త్యునకు నిజేచ్ఛ చేయనకు రోగము పొందిన ఎప్పుడు అప్పనులు. రోగం వచ్చినప్పుడు నియమం ఏమిటి అంచేత కదలలేనప్పుడు చేయొచ్చు తప్ప తక్కిన వేళలో నియమంగా బతకాలి. అసలు నియమంగా బతకపోతే రోగాలు వస్తాయని అర్థం, అది అంతరార్థం. ఇలా ధర్మాలు చెప్పాడు, నియమాలు చెప్పాడు, ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. కానీ ఇవన్నీ నువ్వు చెప్పిన మాట నిజమే, లోకానికి ఉపయోగమే. ఎక్కడైనా ఈ ధర్మాలతో పాటుగా భగవంతుడి లీలలు గుణాలు చెప్పావా? చెప్పలేదు. అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి. ధర్మములు చెబితే లాభంలా. ఎక్కడో భారతంలో కృష్ణుడి కథ తప్పదు కాబట్టి కొంచెం చెప్పావు ఆ గీత. అవి పూర్తిగా శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన వైకుంఠానికి వెళ్ళి అవతారం చాలించే వరకు ఏనాడైనా నువ్వు భాగవత కథలు రాసావా చెప్పావా? ధర్మములు రాస్తే మెచ్చుకోడు ఆయన. ఇంకెన్ని సాహిత్యాలు చేసినా మెచ్చుకోడు ఆయన. ఎన్ని వ్యాకరణాలు చదివినా మెచ్చుకోడు ఆయన. తన దివ్య కథ లీల వినోదంతో ఆనందిస్తేనే మెచ్చుకుంటాడు. నీకు ఈ కొంచెము రావడానికి, కొరత రావడానికి, ఈ అశాంతికి కృష్ణ లీలలు రాయకపోవడమే కారణం. అసలు ఏది కావ్యం, ఏది గ్రంథం అంటే అది కూడా చెప్పారు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ అంభోజహంసావళీసురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిల్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలినవత్కాకోలకర్తాకృతిం. ఏ కావ్యంలో హరిస్మరణ ఉంటుందో, ఏ పుస్తకంలో కృష్ణుడి లీలలుంటాయో, ఎందులో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణ విశేషములు వర్ణింపబడతాయో ఆ కావ్యమే కావ్యం. తక్కిన కావ్యాలు కావ్యాలు కావు. ఎందుకు పనికిమాలిన వాడిది? అపనీతి అని దెబ్బ పాటలు రాస్తే అవి కావ్యాలు అవుతాయా? అవి దెబ్బ అయిపోతాయి. రాసినవాడు చదివినవాడు విన్నవాడికి కూడా మహాప్రమాదం అది. అంచేత నిజమైన కావ్యములలో హరికథ ఉండాలి, హరిస్మరణ ఉండాలి. కైలాస పర్వతంలో మానస సరోవరం అని ఒక సరోవరం ఉన్నది. ఆ మానస సరోవరంలో స్వచ్ఛంగా ఉంటుంది నీరు, బంగారు తామర పువ్వులుంటాయి, హంసలు చక్రవాక పక్షులు ఉంటాయి, వాటి కోతలతో ఆ సరస్సు చాలా అద్భుతంగా ఉంటుంది, విభ్రాజితమై ఉంటుంది. ఏ కథలో విష్ణు లీలలుంటాయో ఆ గ్రంథములట ఆ బంగారపు తామరలతో హంసలతో ఉండే మానస సరోవరం వంటిదట. హరిస్మరణ లేని పుస్తకాలు ఉంటాయే, ఆ పుస్తకాలు ఎటువంటివి అంటే అయోగ్య దుర్మలినవత్ కాకోలగర్త కృతిన్. నీటి కాకులు నివసించే మురికి నీటి గుంట. ఓ చోట చెరువు చాలా కాలం ఎవరు వాడలేదు. ఆ చెరువులో నీళ్లు చేరి 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 పసరెక్కిపోయాయి. ఆ పసరుతో పాటు అందులో బొంతకాకులు చేరాయి, కంపు కొట్టుతోంది అది. ఆ మురికి నీటి గుంటలో కేవలం నీటి కాకులే ఉంటాయి. హరిస్మరణ లేని కావ్యం ఉన్నదే అలాంటి మురికి నీటి గుంట, అందులో బొంతకాకులే ఉంటాయి. అటువంటి దరిద్రపు గ్రంథాలు చదివితే ఏమిటి, చదవకపోతే ఏమిటి? హరిస్మరణ ఉంటే మానస సరోవరం, హరిస్మరణ లేకపోతే మురికి నీటి గుంట. హరిస్మరణ ఉన్న కావ్యంలో బంగారు తామర పువ్వులు హంసలు ఉంటాయి ఆ మానస సరోవరం వంటి గ్రంథంలో. హరిస్మరణ లేకపోతే ఆ మురికి నీటి గుంటలో ఇదిగో ఈ బొంతకాకులే నివసిస్తాయి. అది అయోగ్యం, పనికి మాలినది, దుర్మలినవత్, మురికితో కూడినది అని చెప్పారు. అంచేత ఇప్పుడు తెలుస్తుందా మనకి గ్రంథాలంటే? ఎప్పుడు దిక్మాలిన వారపత్రికలు రాగానే అందులో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, వికిలి నవ్వులు నవ్వారు, కౌగిలించుకున్నారు, కొట్టుకున్నారు. అర్ధరాత్రి అమావాస్య కాకులు కావున్నాయి, గొట్ల కోపులు గోయన్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు అంటే ఇవి పుస్తకాల. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు చదివిన వాళ్ళు అందరూ కూడా నరకానికి పోతారని చెప్పారు. నేను చెప్పలా, నారదులు వారు చెప్పారు. అంత అపవిత్రమైన ఆ గ్రంథాలు. ఆ గ్రంథాలలో ఎన్ని చమత్కారాలున్నా, ఏదో రకంగా మనస్సును ఆకట్టే ఉన్నా, చిట్ట చివరికి మాత్రం ప్రమాదమే తెచ్చి పెడతాయి. కొన్ని వ్యసనాలు ఉన్నాయి, తాగినప్పుడు కాసేపు వాడికి మత్తు ఆనందం కలిగిస్తుంది, చిట్ట చివరికి వాడి జీవితం చిత్తయిపోతుంది. అలాగే పనికిమాలిన గ్రంథాలు కూడా మత్తు గ్రంథాలు, మత్తు పదార్థాలు లాంటివని చెప్పారు. అందుకని శాశ్వత శ్రీ కైవల్యం పొందాలి అంటే పరమ పవిత్రమైన హరికథలుండాలి. అవి రాస్తే నీ జీవితం ఎప్పుడో బాగుపడేది, ఈనాడు నీకు అశాంతి వచ్చేది కాదు, ఈ 10 మందికి చెప్పే నీకు నేను చెప్పవలసిన అవసరం వచ్చేది కాదు. అనగానే వేదవ్యాసుల వారు, అయ్యా ఆ గ్రంథం రాస్తే అపశబ్దాలు వస్తాయేమో, తప్పులు వస్తాయేమో, తప్పులు వస్తే ఒకళ్ళు బెడిసి కొడుతుందేమో అని భయపడ్డాట. ఎక్కువ మందికి ఇది ఒక అనుమానం. మనం పురాణం చెబుతున్నప్పుడో లేకపోతే రాస్తున్నప్పుడో చదువుతున్నప్పుడో తప్పులు వస్తాయేమో, ఏదో విష్ణు సహస్రనామం చదివితే అపశబ్దాలు వస్తే బెడిసి కొడుతుందేమో, లేక లలితా సహస్రనామం చదివితే బెడిసి కొడుతుందేమో అని ఈ బెడిసి కొట్టడాలనే మనం సృష్టించుకున్నవి తప్ప ఇంకేమీ లేవు. భగవంతుడికి భాష కంటే భావం ముఖ్యం. అందుకే భావగ్రాహి జనార్దన, నీ ప్రేమ నీ భక్తి కావాలి కానీ ఆయన నీకు నీ భాష అక్కర్లా. బండభూతులు తప్ప ఏమీ చేత కాని పా పుణ్యాత్ముడు భక్త కన్నప్ప ఉన్నాడు, వాడికి ఏం తెలుసు, ఎడంకాలికి చెప్పు కాలుతోటి ఆయన నుదుటి పెట్టాడు కంటి దగ్గర, ఎంగిలి నీళ్లు నోటుతో పట్టుకొచ్చి స్వామివారి లింగం కడగాలట. కడగడానికి చేతులు ఖాళీ లేవు, గిన్నులు లేవు, అందుకని ఆయన లింగం మీద నీళ్లు పోయడానికి ఏం చేసేట, నోటితోటి నీళ్లు బుక్కిలించి పట్టుకొచ్చి పుష్యం చల్లేట. అది అభిషేకం ఆయనకి, శివుడికి. అడవి పందిని కొట్టి దాన్ని కాల్చి ఆ మాంస ముక్కలు పట్టుకొచ్చాడు. మనకు మళ్ళీ నేతి ఇడ్లీలు పవిత్రంగా మడిగట్టించుకుని చేయించలే వంట వాళ్ళని పెట్టించి అడవి పంది మాంసం కాల్చి పట్టుకొస్తే దాన్ని కూడా తిన్నాడు. ఆయన ఏం చేస్తాడు, శివుడు భక్తికి అలా మెచ్చుకుని ఆయన ప్రత్యక్షమై ఏది ఇచ్చినా పుచ్చుకుంటాడు. భక్తి లేకపోతే మళ్ళీ లాభంలా. ఆయనకి కావలసింది భక్తి. భక్తితో చేస్తే అపశబ్దాలున్నా బెడిసి కొట్టవు. ఎప్పుడు బెడిసి కొడుతుంది చెప్పారు, పక్కవాడికి చెడ్డ కోరుకుంటే అప్పుడు నీ పూజలు నిన్ను పాడు చేస్తాయి. పక్కవాడి గృహం కూలిపోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం అహంకరిష్య అంటే ముందు నీ కొంప కూలుతుంది, అది రహస్యం. అంచేది ఎప్పుడు పక్కవాడికి అశుభం కోరుకోకు, శుభం కోరుకో. కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకు మాత్రం చెడ్డ కోరుకోరాదు. వేదవ్యాసుడంతటి వాడికి కూడా అపశబ్దం వస్తుందేమో భాగవతం రాస్తే అని భయం కలిగితే నారదుడు చెప్పాడు అనమాట. అప్పుడు అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్ర ఆలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుతుల్ పాడుచుల్ తపముల్ చేయుచు జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు చింతింపుతుల్ తపసుల్ సాధులు ధన్యులౌ దుర్గదా తత్వజ్ఞ చింతింపుమా. నాయన, అపశబ్దములు ఉన్నప్పటికీ ఒకవేళ ఆ విష్ణు కథలు రాసిన వాణ్ణి విన్నవాణ్ణి పలికిన వాణ్ణి పవిత్రుల్ని చేస్తాయి. సర్వపాప పరిత్యాగము చేయి, అన్ని పాపాలు ఆ క్షణమే తొలగిపోతాయట. అందుకే జ్ఞానులు మోక్షం పొందడానికి ఇంతకంటే తేలిక లేదు. జపం చేసేటప్పుడు తేడా వస్తే ప్రమాదం, తపస్సు చేసేటప్పుడు ఇంద్రియ నిగ్రహం లేకపోతే ప్రమాదం. అదే పురాణం వినడానికో భగవంతుడిని భక్తితో పూజించడానికో పెద్దగా నియమం అక్కర్లా. ఆ భగవంతుడి కథని శ్రద్ధగా వినేస్తే అందులో అపశబ్దాలు వచ్చినా పారాయణులు అపశబ్దాలు వచ్చినా భక్తితో చేస్తే ఆయన సంతోషపడిపోతాడు. అందుకే మహాత్ములు ఏం చేస్తారు, మనస్సులో నీవే ఉన్నావు కృష్ణ అని నమ్ముతారు, పాడతారు, జపం చేస్తారు, చెవులతో వింటారు. అశ్రాంతంబు చింతింపుతున్న విన్నదాన్ని 24 గంటలు ఆలోచన చేస్తారట. కథ వినేసి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఏం చెప్పారు ఆయన, భలే చెప్పారు, ఏం చెప్పారు అదే ఆలోచిస్తున్నాడు అని ఒరగొక్కటే ఉపయోగం లేదు. దీన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలట. అంతేగాని లోపలికి వెళ్ళగానే ఇవాళ ఏంటండి, ఇడ్లీయా ఉప్మాయా అని ఆలోచన. ఇడ్లీ ఉప్మా ఎలాగో తింటాం, అది తినకపోతే అసలు శరీరమే కదలదు, వేరే విషయం. దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ఆహాహా ఇవాళ పురాణంలో కృష్ణుడి లీలలు వచ్చాయి, వేదవ్యాసుడి చరిత్ర వచ్చింది, నారదుడు నారాయణ స్మరణ చేశాట. ఈ నారాయణ స్మరణమే అసలు పాయసం. ఆ పద్మాగర్ గారి పద్యాలే జీడిపప్పులు అనుకోమన్నారు కాసేపు. అప్పుడు ఈ జీడిపప్పులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అలాగే పాయసంలో జీడిపప్పు మానేయమని కాదు, దేని దారి దాంది అన్నారు. అంచేది అత్యంత భక్తి శ్రద్ధలతో అలా వీరులతో వింటూ ఆ విన్నదాన్ని జపం చేసుకుంటూ తపస్సులు సాధులు ధన్యాత్ములు అవుతారు. తత్వజ్ఞ ఆలోచించు. వేదవ్యాస మహర్షి, నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. నేను నా పూర్వజన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ 10 మంది ఇళ్లలో అంట్లు తోమి పాచి పని చేసి ఆ అన్నం తీసుకొచ్చి సంపాదించి నాకు అన్నం పెట్టి పోషించేది. నేను ఇవాళ నారదుడు అనే పేరుతో సమస్త లోకాలలో హాయిగా తిరుగుతున్నాను. ఇలా నేను తిరగలుగుతున్నానంటే ఆ భాగ్యం నాకు ఎలా వచ్చిందో తెలుసిన, కేవలము భాగవత శ్రవణం వల్ల వచ్చింది. భాగవత శ్రవణంలో ఒక దాసీపుత్రుణ్ణి భాగవత శ్రవణం ఏం చేసింది, నారదుణ్ణి చేసింది. అంత గొప్పది అనగానే ఆశ్చర్యపోయాడు. ఈయన, నువ్వు పూర్వం దాసీపుత్రుడివా, అంట్లు తోవేదా మీ అమ్మ, నువ్వింత గొప్పవాడు అయ్యావా, ఎలా అయ్యావు, ఆ భాగవతం ఎలా విన్నావు, ఏమిటి చెప్పమని అడిగాడు. నేను అత్యంత ప్రాచీన కాలంలో ఉపబర్రహణుడు అనే పేరుతో ఒక గంధర్వుడిగా ఉండేవాడిని. ఆ గంధర్వుడిగా ఉన్నప్పుడు పరమ విష్ణు భక్తుణ్ణి. ఒకసారి శ్రీహరి కొలువు తీరాడు. ఆ కొలువులోకి బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు, వచ్చి పాటలు పాడమన్నాడు. బ్రహ్మగారంతటి వాడు పిలిస్తే నేను వేశ్యాలోలుణ్ణి, మద్యపానానికి మత్తుణ్ణి అయిపోయి బ్రహ్మగారు పిలిచినప్పుడు రాలా. ఆ వేశ్యల మీద ఉండే వ్యామోహంతో బ్రహ్మకి మండిపోయింది. మూర్ఖుడా, నీకు గంధర్వగానం ఇస్తే ఆ గానాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, హరి గురించి పాడవలసినటువంటి నోటితో వేశ్యల్ని కీర్తిస్తున్నావు, అపవిత్రుడవు గనక నువ్వు దాసీపుత్రుడవై పుట్టు అని శపించాడు. ఆ శాపం వల్ల తరువాయి జన్మలో నేను ఒక దాసీ ఆవిడింట్లో పుట్టా. ఆవిడకి కొడుకుగా పుట్టి పుట్టగానే తండ్రి పోయేట చిన్నప్పుడే. ఈవిడ పూర్వజన్మ సుకృతం ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పండితుల ఇళ్లలో పాచిపని చేసేది. వాళ్ళ ఇళ్లలో తుడవడం, కళ్ళాపు తలడం, ముగ్గులు పెట్టడం, వాళ్ళేమో అన్నం ఇస్తే గిన్నెతో ఆ గిన్నెతో అన్నం పట్టుకొచ్చి కొడుకు పెట్టేదిట, మా బాబు ఈ అన్నం తిన్నాయనా అని. పూర్వ నియమం ఏమిటంటే ఒక గిన్నెతో అన్నం వండుకుని ఆ అన్నం మనం వడ్డించుకున్నాక గిన్నెలో మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన అన్నం ఎంగిలి అన్నం అంటారు. అది ఎంగిలంటే అసలు అది ఇంకా అతిథులకి పెట్టకూడదు. వాళ్ళ మనం కంచాలు చేత్తో పుచ్చుకుని ఒకళ్ళతో ఒకళ్ళు తుప్పుకు తుప్పుకుని ఉమ్ముకుంటూ మాట్లాడుతూ నిలబడుతూ తింటూ ఉంటే ఈ ఎడం చేత్తో కంచం పుచ్చుకుని కుడి చేత్తో అన్నం తిని మళ్ళీ ఈ చేత్తోటే ముట్టేసుకుంటూ ఉంటే ఇక దీన్ని ఎంగిలంటారో మరి మంగళం అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఇక దీనికి వేరే పేరు పెట్టలేము. ఆ రోజుల్లో ఒక్కొక్కరో గిన్నెలోనూ అన్నం వండిన తర్వాత సగం వడ్డించుకుని మిగిలితే కూడా ఎంగిలినేవారు. దాన్ని పని వాళ్ళకే ఇవ్వాలి, ఇంట్లో ఇంకెవరికి అతిథులకు పెట్టకూడదు. ఆ మధ్యన ఒక ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి ఆవిడ చక్కగా పిలిచి టీ తాగండి గురువుగారు అని వేడివేడిగా కాచిచ్చింది. ఆ టీ నోట్లో పెట్టుకుని కొంచెం పుల్లగా అసహ్యంగా అనిపించింది. ఏమిటమ్మని అడిగితే, ఏం చేస్తామండి కిందటి వారం టీ పెట్టి అప్పటి నుంచి ఒక్క దౌర్భాగ్యుడు తాగడానికి దొరకల, ఫ్రిడ్జ్లో పెట్టా, ఇప్పుడు మీరు వచ్చారు కదా అని మీకు పోసాను. ఎలాగో పెంట మీద పారపోసేయాలి కదా, అది పైగా పెంట మీద పారపోసేది గురువుగారి పొట్టలో పోస్తే గురువుగారి పొట్ట ఇది పెంట అది వంట రామచంద్ర ప్రభు అదనమాట కాల ప్రభావం. అలాంటివి గురువులకు ఇంకేం పెడతా, అసలు గిన్నెలో వండిన అన్నమే పెట్టకుండా తాజాగా వండి పెట్టాలని చెబితే ఈనాటి ప్రజలకి ఏం చెప్పాలో తెలియదన్నమాట. అది నియమం. ఆ అన్నం ఆవిడ పట్టుకొచ్చి కుమారుడికి పెట్టి చక్కగా వడ్డించి వాడిని పోషించేది. మా అబ్బాయి పెద్దాడవ్వాలి, గొప్పవాడవ్వాలి, ఇంటికి మంచి కోడలు రావాలి, కోడలు వస్తే నాలుగు మేడలు రావాలి, మేడలు రాకపోయినా కనీసం నాలుగు గోడలు రావాలి ఇలా అనుకుంటూ ఉండేది ఆవిడ. ఇలా ఉండగా ఒకనాటి సుకృతం ఏమైందంటే ఆషాఢమాసం అడుగు పెడుతున్నది. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు స్వామివారు పాలసముద్రంలో నిద్రకు ఉపక్రమిస్తాడు శ్రీ మహావిష్ణువు. దానిని శయనైకాదశి అంటారు. అప్పటి నుంచి కార్తీక శుక్లైకాదశి వరకు నాలుగు నెలల పాటు చాతుర్మాస్యం. ఈ నాలుగు నెలలు పూర్వం ఋషులు మహాత్ములు ఇంకో చోటకి వెళ్ళేవారు కాదు, ఒకే ప్రదేశంలో నియమనిష్టలతో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణలు, ఇంకా విష్ణు కథలు వినడాలు, అర్చనలు చేయడాలు, యజ్ఞాలు చేయడం చేసేవారు. నాలుగు నెలలు నియమబద్ధంగా గడపాలి. ఆ కాలంలో కేవలం పురాణాలే వినాలి, అపవిత్ర కార్యాలు చేయరు, ఋషుల నియమం అది. ఈ నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న ఊళ్ళోకి కొంతమంది ఋషులు మహాత్ములు బ్రహ్మజ్ఞానులు వచ్చారట. వాళ్ళు వచ్చినాక రెండు మూడు రోజులకి ఈ చాతుర్మాస్యం ఆరంభమవుతుందన్నమాట. వాళ్ళు ఆ ఊళ్ళోకి రాగానే ఆ ఊరి పెద్దల్ని పిలిపించి త్వరలో చాతుర్మాస్యం ఆరంభమవుతోంది, ఆ కాలంలో అటు ఇటు తిరగకూడదు కనుక మేము ఇక్కడే దీక్షా నిర్వహణ చేద్దామనుకుంటున్నాం, ఈ దీక్షగా ఉంటాం, మాకు మంచి విడిది ఇవ్వండి, కాస్త భోజనాలకి వాటికి ఏర్పాట్లు చేసి పెట్టండి, మేము ఆపై సుఖంగా భోంచేసి మీకు పురాణాలు చెబుతాం, మీరందరూ శ్రద్ధాశక్తులతో వినండి అనగానే ఆ ఊరి పెద్దలందరూ కూడా చాలా ఆనందపడ్డారట. ఎంతకంటే కావాల్సింది ఏముందండి బాబు, అసలు మీ అంతటి మీరు వచ్చారు, చాతుర్మాస్యం చేయమని మేము అడగాలి అనుకోకుండా పండితులంతా వచ్చారు, ఇదిగో మీకు ఈ తోట విడిదిస్తున్నాం, ఇక్కడ ఉండండి, మీకు కావలసిన ఉప్పులు పప్పులు అన్నీ పంపుతాం, మీరు సుఖంగా వండుకోండి తినండి, మాకు పురాణాలు చెప్పి తరింప చెయ్యండి, ఆ భగవంతుడైన వాసుదేవుడి కథలు చెప్పండి అని కోరారట. సంతోషంగా వాళ్ళు అంగీకరించారు, దీక్ష కంకణ ధారణ చేశారు, వ్రతారంభం అయ్యింది. వీళ్ళకి చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి ఒక కుర్రాడు అవసరం అయ్యట. చీటికి వాటికి పెద్దవాళ్ళు రాలేరు కదా అస్తమాటను, ఏదో గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టేవాడు, బట్టలు ఆరేసి పెట్టేవాళ్ళు, దండం కమండలం తెచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. బాలకార్మిక వ్యవస్థ అప్పట్లో లేదు ఈ గందరగోళాలు. అందుకని కుర్రాడిని ఎవడన్నా అప్పగించండి అని అడిగారట వాళ్ళు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా ఈ దాసీపుత్రుడిగా ఉన్న నారదుణ్ణి, ఈ కుర్రాడు బుద్ధిమంతుడు, కాస్త చెప్పిన పనులు చేసి పెడతాడు, అటు ఇటు పారిపోవడం నిద్రపోవడం, పనులు చెబితే కొంతమంది పనులు మధ్య వదిలేసి ఆయిగా దూరంగా నిద్రపోతూ ఉంటారు, పారాయణలోనే నిద్రపోతూ ఉంటే మళ్ళీ వేరే తోట నిద్రపోవడం ఆశ్చర్యం ఉంది అంచేత. అందుకని ఈ కుర్రాడైతే కొంచెం బుద్ధిమంతుడు అని అప్పగించారట పాపం పట్టుకెళ్ళి నారదుణ్ణి. అప్పట్లో నారదుడు అనే పేరు లేదు, కేవలం దాసీపుత్రుడు అంతే. ఈ కుర్రవాడి పూర్వజన్మ సుకృతం, వాళ్ళని చూడగానే ఆనందం కలిగింది. వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉన్నాడు, బుల్లి బుల్లి పనులు చేసి పెట్టేవాడు. వాళ్ళు అన్నం వండుకున్నాక మిగిలినది ఆ గిన్నెలో ఉన్నది ఇచ్చేవారు ఈయనకి. పూజ్యులైన వాళ్ళు నివేదన చేసి భగవంతుడికి ఆ అమృతం వంటి అన్నం ఇతనికి ఇచ్చేవారట, అది తినేవాడు అనమాట. అది ఎంగిలిగా భావించేవారని చెప్పే కదని, మంగళం మన్నుచున్ను వారల ఎంగిలి భక్షిల్తు వానకెండకు నోడల్, మంగళమస్తు అని వాళ్ళు ఇచ్చిన ఆ అన్నం తినేవాడిని. అది వానా ఎండ అని ఆలోచన చేయకుండా వాళ్ళ ముంగల నిలిచి వెంగలిలాగా నేను సేవ చేసేవాడిని. వాళ్ళు ఏం చేసేవారు, ప్రతిదినం చాలాసేపు, రోజు 8 గంటలకి తక్కువ కాకుండా చెప్పాలి. అసలు భాగవత సప్తాహం అంటే పూర్వం నియమం అది, అంతటి ఓపిక ఉండేది. అయినా వాళ్ళు చాలామంది ఉండేవారు కూడా. రోజుకి 8 గంటలట, పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 4 గంటలను భోజనం చేసి వచ్చి ఉపన్యాసం వినడానికి వచ్చేవారు. అప్పట్లో భోజనం చేసాక నిద్రపోయేవారు కదా, ఇప్పుడేంటో ఇడ్లీ తిన్నా నిద్రపోతున్నారు ఈ కలియుగంలో. కానీ అప్పట్లో ఆరోగ్యం బాగా ఉండేది, అందుకని హాయిగా భోజనం చేసి మధ్యాహ్నం పూట అలా కూర్చుని పురాణం వింటూ ఉంటే ఆరోగ్యవంతుల నియమం అనమాట. 4-5 గంటలు చెప్పుకుంటూ పోయేవారట పురాణం. అందులో ఆ మహానుభావులు చెప్పేవారండి వాళ్ళు. అది ఎటువంటి వాళ్ళు, వాళ్ళు విష్ణుస్వరూపులు వాళ్ళంతా. వారల్ విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతముల్ వీణుల జేర. వాళ్ళు విష్ణు చరిత్ర చదువుతూ ఉంటే, ఆయన లీలలు వర్ణిస్తూ ఉంటే, మధ్య మధ్యలో శ్లోకాలు కీర్తనలు పాడుతూ ఉంటే ఆ అద్భుతమైన శబ్దం చెవులలో అమృతంలా చేరేది, ఆనందంతో పొంగిపోయేవాడిని. ఈ ప్రపంచం మరిచిపోయాను, కన్నీళ్లు కారిపోయేవి ఆనందాశ్రువులు అన్నమాట, పులకించి పులకించి ఉండిపోయేవాడు అలా. అలా వాళ్ళు చెబుతున్న విష్ణు కథలు నా హృదయాన్ని ఆకట్టాయి, నా జీవితం మొత్తం చరితార్థమైపోయి అక్కడ చాలా కాలం ఉండిపోయాను. 4 నెలల కాలం ఎంత ఇట్టే గడిచిపోయింది. 4 నెలల్లో కూడా ఇక 4 నెలల్లో పూర్తయిపోయాక ఉద్యాపన చేసుకుని మేము బయలుదేరతామన్నారట వాళ్ళు. ఊళ్ళో వాళ్ళు విడవలేక విడవలేక పంపారట. 7 రోజులు సప్తాహం చెప్పి పంపిన తర్వాత ఈ పండితుల్ని ఎవరు విడిచిపెట్టగలరు? ఇంట్లో వాళ్ళు విడవలేక వెళ్ళొస్తారు, వెళ్ళి రెండు అని సాగరంపుతారు, తప్పదు కాబట్టి. వీళ్ళు అలాగే వెళ్ళక తప్పదు, ఇదో బంధం అన్నారు. ఇది భాగవత బంధం, భగవద్బంధం. ఆ ఋషులు వెళ్ళలేకపోతున్నారు, వీళ్ళు పంపించలేకపోతున్నారు, వాళ్ళందరూ ఒక ఎత్తు. ఈ కుర్రాడు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి, ఇంక నేను ఈ ఊళ్ళో ఉండలేను, నన్ను మీతో తీసుకుపోండి, నాకు ఈ ఉద్యోగాలు వద్దు, ఈ సద్యోగాలు వద్దు, మీరు ఎక్కడికి వెడితే అక్కడ మీతో వస్తాను, ఇంత అన్నం పెట్టండి, చదువుకుంటాను, మీతో పురాణాలు వింటాను, ఇక నాకు ఈ ఊరొద్దు, నాకు వైరాగ్యం వచ్చేసింది అన్నాడు. వాడు ఎంత అదృష్టవంతుడండి. ఈ భయంకరమైన జన్మలు ఎన్నో ఎత్తి 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 మళ్ళీ ఇందులోనే పడి, మళ్ళీ ఇందులోనే చచ్చిపోయే మానవుల్లా కాకుండా మోక్షం పొందాలనే కోరిక ఆ పిన్న వయస్సులో వచ్చింది అతనికి. నేను వచ్చేస్తాను తీసుకుపోమంటే ఆ కుర్రవాడు, నా బ్రతుకేమిటి, నాకు కూడా ఆధారం చూపించండి అంటే, వాళ్ళు అన్నారు, నాయన మీ అమ్మ ఉందిరా, తల్లిదండ్రుల్ని పోషించకుండా బాధ్యత విడిచిపెట్టే అధికారం మానవులకి లేదు, తల్లి అనుజ్ఞ తీసుకోవాల్సిందే, కానీ నీకు ఆ కోరిక ఉందిగా, అది ఎప్పుడొకప్పుడు నిన్ను గట్టెక్కిస్తుంది. మేము నీకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం చెబుతాం, ఇది చేసుకో, ఇది ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది. మేము చెప్పిన పురాణ కథలు నీకు జ్ఞాపకశక్తివు కదా ఎక్కువ కాబట్టి గుర్తుకు తెచ్చుకో, ఆ కథలు పదే పదే వల్లె వేసుకో, అవే నిన్ను కాపాడతాయి అన్నారట. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వదిలేశారు, అతనికి మంత్రోపదేశం చేశారు. అప్పటి నుంచి బెంగెట్టుకునేవాడు అనమాట, ఆ గురువులనే తలుచుకున్నాడు, వాళ్ళకి నమస్కరించాడు, వాళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైన మంత్రం చేసేవాడు ఆ కుర్రవాడు. వాళ్ళమ్మ ఈ కుర్రవాడి గొప్పతనం తెలుసుకోలేక మా అబ్బాయి క్రమక్రమంగా పెద్దవాడవుతున్నాడు, బుద్ధిమంతుడవుతాడు అనుకుంటూ ఆనందంతో పులకించిపోయేదట.